బీసీడి నంబర్ 285 జరిగిన స్థానం అహ్మద్ నగర్ మహారాష్ట్ర మురళీ తేదీ 10/11/66 నడిచిన తేదీ 4/9/2005 10/11/66 యొక్క 3వ పేజీ మధ్యంలో విషయం నడిచింది. శంకరాచార్యుని జగద్గురువు అని అంటారు. కానీ వారేమి మొత్తం జగత్తుకు గురువు కారు. ఒక్క తండ్రే వచ్చి మొత్తం జగత్తుకు గురువుగా అవుతారు. ఆత్మలందరికీ తండ్రి ఒక్క నిరాకారుడే అయ్యారు. వారు టీచర్ కూడా అయ్యారు మరియు గురువు కూడా అయ్యారు. ఈ విషయం ఎవరికి తెలియదు. సాధువులు సన్యాసులు గవర్నమెంట్ అనగా ప్రభుత్వానికి చెబుతారు, మేము ఇల్లు వాసులను విడిచిపెట్టాము అని. ఇప్పుడు చూడండి, వీరి దగ్గర ఎంత ధన సంపత్తి ఉంటుంది. అంటే అంటారు, నేను ఈ సాధువులను కూడా ఉద్ధారణ చేయడం కోసం వస్తాను. ఎప్పుడైతే వారి యొక్క ఉద్ధారణ కూడా నేనే చేయవలసి ఉంటుంది, మరి వారు గురువులు ఎలా అవ్వగలరు. స్వయం కూడా గంగా స్నానాలను చేయడం కోసం వెళ్తారు, మరలా అంటారు మేము జగద్గురులము అని. పతిత పావనుడు తండ్రి అయ్యారా లేకపోతే గంగా అయిందా. వారికి ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు, అనుచరులు ఉంటారు, వాళ్ళదే రాజ్యం అన్నట్టు ఉంటారు, వాళ్ళే రాజులు అన్నట్టు ఉంటారు. ఆ గురువులు అంత తొందరగా ఒప్పుకుంటారా. ఎప్పుడు ఒప్పుకుంటారు. అంత జల్దీ అనగా అంత తొందరగా ఒప్పుకోనట్లయితే మరి ఎప్పుడు ఒప్పుకుంటారు. ఎప్పుడైతే వారి యొక్క శిష్యులు అందరూ కూడా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారో అప్పుడు వారు వచ్చి తల వంచుతారు. వారు పరంపిత పరమాత్మ సర్వవ్యాపి కారు ఏకవ్యాపి అన్న ఈ విషయాన్ని కూడా ఒప్పుకోరు. ఈ విషయాలను వారు ఒప్పుకునే ఒప్పుకోరు. మీరు ఎవరికైనా వినిపించినట్లయితే వారు అంటారు మీకు బ్రహ్మకుమారుని యొక్క జాదు అంటుకుంది అనగా అనగా వశీకరణం అయిపోయారు అని. ఒకవేళ ఈ విషయాల్ని ఒప్పుకున్నట్లయితే వారి రాజ్యమంతా పోతుంది. కానీ వచ్చేటటువంటి సమయంలో వీరందరూ కూడా ఒప్పుకుంటారు. కానీ టూ లేట్ అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది. ఏ విషయం కొరకు టూ లేట్ అయిపోతుంది, ఆలస్యం అయిపోతుంది? ఏ మాలలో అయినా ఆ మాలలో నెంబరుగా రావడం కోసం నెంబర్ రావడానికి ఆలస్యం అవుతుంది. వారు మరలా వారి ధర్మంలోకే వెళ్ళిపోతారు. వారు వారి ధర్మంలోకి వెళ్తారు, వెళ్ళి తమ ధర్మానికి చెందినటువంటి మాలను తయారు చేస్తారు. తండ్రి యొక్క మాల ఏదైతే ఉందో, రాజ్యాన్ని ప్రాప్తించుకునేటటువంటి మాల, రాజులుగా అయ్యేటటువంటి మాల, ఆ మాలలో రారు. శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటిది దేవీ దేవత ధర్మం అయింది. అలా అయితే ఉన్నతోన్నతమైన ధర్మము ఈ బ్రాహ్మణ ధర్మం అయింది. ఎందుకంటే ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అయ్యారు, మరియు తండ్రి జతలో కూర్చొని ఉన్నారు. తండ్రి బ్రహ్మతనువులో వస్తారు. మరి మీరు బ్రహ్మ యొక్క సంతానం అవుతారు. మరి ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి జతలో మీరు కూర్చున్నారు. మరి మీరయ్యారు ఉన్నతోన్నతమైన వారు, తిలక బ్రాహ్మణులు. మిమ్మల్ని చదివించేవారు విచిత్రమైన వారు, మరియు విదేహి అయిన వారు, అనగా దేహం లేనటువంటి వారు తండ్రి అయ్యారు. వారి యొక్క చిత్రాన్ని చిత్రించడానికి అవ్వదు. తండ్రి అంటారు నాకు దేహం లేదు అని. నా పేరు శివుడు అయింది. ఇది నా బిందు యొక్క పేరు అయింది. ఈ పేరు ఎప్పుడు మారదు. ఎప్పుడు మారుతుంది? ఎప్పుడైతే శరీరం మారుతుందో అప్పుడు పేరు కూడా మారుతుంది. నేను పరమాత్మను అయ్యాను. నా పేరు అయితే శివుడు అయింది. నా జాతకాన్ని ఎవరు కూడా బయటకు తీయలేరు. ఎప్పుడైతే దేహద్ రాత్రి అవుతుందో, దేహద్ రాత్రి అనగా అనంతం, అనగా అంతం లేని రాత్రి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నేను వస్తాను. హద్దు రాత్రి అంటే ఏంటి? ఈ విధంగా దినానికి 12-12 గంటలు ఉంటుంది, అనగా ప్రతిరోజు 12-12 గంటలు అవుతుంది. మరియు బేహద్ రాత్రి అనగా ఏంటి? సంగమయుగంలో కలియుగ అంతిమంలో ఇప్పుడైతే ఘోర అంధకారం వ్యాపిస్తుంది, అజ్ఞాన అంధకారం వ్యాపిస్తుంది మొత్తం ప్రపంచంలో. అదైంది బేహద్దు రాత్రి. మరి ఎప్పుడైతే అటువంటి రాత్రి అంధకారపు రాత్రి అవుతుందో వ్యాపిస్తుందో అప్పుడు నేను వస్తాను ఈ ప్రపంచాన్ని పగలుగా తయారు చేయడం కోసం. ఇప్పుడైతే రాత్రి అయింది, ఈ విషయాలను మంచిగా అర్థం చేసుకుని పూర్తిగా అర్థం చేసుకుని ధారణ చేయాలి. నేను ఏ సంగమయుగంలో వస్తాను, ఏ దేహద్దు రాత్రిలో వస్తాను? మరి ఈ విషయాలను స్మృతిలో తీసుకురావాలి కదా. చిత్రాన్ని చూసినట్లయితే 84 జన్మలు వెంటనే గుర్తుకు వస్తాయి. ఇప్పుడు మనం చక్రాన్ని తిరిగి వచ్చాము, మరలా బాబా మనల్ని జంప్ చేయిస్తారు, దాటిస్తారు. మనం హై జంప్ చేస్తాము, హై జంప్ చేసి బ్రాహ్మణ్ నుంచి దేవతలుగా అవుతాము. రండి 14, 11, 66 ప్రాత క్లాస్. కాదు నడిచింది, బాల్యపు రోజులను మర్చిపోవద్దు, ఈ రోజు సంతోషపెట్టి రేపు దుఃఖాన్ని ఇవ్వవద్దు, అనగా ఏడ్చించవద్దు. ఎవరిని ఏడ్చిస్తారు? ఎవరు ఏడిపిస్తారు? ఎవరు అన్నారు? రావణుడు అని. మరి రావణుడు ఏడిపిస్తారా? ఎవరిని ఏడిపిస్తారు? రావణుడు ఎవరికి దుఃఖాన్ని ఇస్తారు? ఎవరిని ఏడిపిస్తారు? రావణుడైతే సీతను ఏడ్చిస్తారు, సీతకు దుఃఖాన్ని ఇస్తారు. ఇక్కడ ఎవరు ఎవరికి చెప్పారు? తండ్రి పిల్లలతోటి చెప్పారు. ఏవైతే బాల్యపు రోజులు ఉన్నాయో, ఎప్పుడైతే కొత్త కొత్తగా జ్ఞానంలోకి వస్తారో అప్పుడు చాలా ఉమంగ ఉత్సాహాలతో వస్తారు. భలే బేసిక్ నాలెడ్జ్ లో వస్తారు, అడ్వాన్స్ లో వస్తారు, ఎంత ఖుషీగా ఉంటారు, ఎంత ఖుషీగా వస్తారు. వాళ్ళకి ఏదో పెద్ద ఖజానా లభించింది అన్నట్టు ఉంటారు. తర్వాత నిదానంగా నెమ్మది నెమ్మదిగా మాయ ఆ ఖుషి యొక్క నశాను దించేస్తూ ఉంటుంది, దించుతూ ఉంటుంది. దిగుతూ దిగుతూ మరలా తండ్రిని మర్చిపోతారు. మరి చెప్పారు బాల్యపు రోజులను మర్చిపోవద్దు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అయితే ఈ గానం యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నారు. ఏమని అర్థం చేసుకున్నారు? జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కూడా నాలుగు అవస్థలు ఉంటాయి. సతో ప్రధానం, సతో సామాన్యం, రజో ప్రధానం మరియు తమో ప్రధానం. ఎప్పుడైతే జ్ఞానంలో మొట్టమొదట వస్తారో అప్పుడు సాత్విక స్థితి ఉన్న కారణంగా ఎలా అనిపిస్తుంది అంటే మేము తండ్రి వారిగా అయ్యాము, ఇంకా ఇంతే చాలు అని అనిపిస్తుంది. బుద్ధి సమర్పితంగా అయిపోతుంది. ఎవరైతే అర్పణం అవుతారో, అర్పితం అవుతారో, వారికి ఫలితం కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. చాలా ఉమ్మంగా ఉత్సాహాలు వస్తాయి. తర్వాత మాయ నెమ్మది నెమ్మదిగా తన పని చేస్తుంది. బాల్యం మూడు విధాలుగా ఉంటుంది. ఒకటి లౌకిక బాల్యం అయింది, మరొకటి అయింది నివృత్తి మార్గం వాళ్ళ యొక్క బాల్యం. వారు కూడా ఇల్లు వాకిల్ని విడిచిపెట్టి మరణించి జీవిస్తూ ఆ సన్యాసుల దగ్గరకు వెళ్లి ఆ సన్యాసుల వారిగా అవుతారు. వారి కొరకు అయితే ఆ గురువులే సన్యాసులయ్యారు. వారికి తండ్రి ఉండరు. ఎవరైతే ఇల్లు వాకిల్ని విడిచిపెడతారు, గృహస్థం నుంచి మరణిస్తారు, గృహస్థం మీద నిత్యం తొలగిపోతుంది, విశ్వాసం భగ్నమవుతుంది. ఆ సన్యాసులు ఎవరైతే గురువుల యొక్క అనుచరులుగా ఫాలోవర్స్ గా అవుతారో వారు మరి తండ్రిని ఒప్పుకోరు. ఎవరిని ఒప్పుకోరు? వారి మట్లా గురువును తండ్రిగా ఒప్పుకోరు. వారి జతలో ఉంటారు. తండ్రి వారిగా అవ్వడం అనగా బాల్యం. తండ్రిని గుర్తించారు మరియు నిశ్చయమైంది అనగా తండ్రి యొక్క పిల్లవాడుగా అయ్యారు. వారు జీవిస్తూ మరణించి గురువు వారిగా అవుతారు, ఆ గురువుల దగ్గరకు వెళ్లి వారి వారిగా అవుతారు. తర్వాత వారు మరలా అడవుల్లోకి వెళ్ళిపోతారు. ఇది అయింది అద్భుతమైన బాల్యం. మీరు ఒక మాత పితను అనగా ఒక తల్లిదండ్రులను విడిచిపెట్టి మరొక మాత పితల వారిగా అవుతారు. లౌకిక మాత పితలు అనగా లౌకిక తల్లిదండ్రులతోటి బుద్ధి తొలగిపోతుంది, మరి అలౌకిక పారలౌకిక తల్లిదండ్రులతోటి బుద్ధి జోడించబడుతుంది. ఇక్కడైతే ఆత్మిక మాత్పితలు అయ్యారు. వారయ్యారు దైహికమైనటువంటి వారు అనగా దేహదారి మాత్రికలు. మరి వీరు అయ్యారు ఆత్మిక మాత్రికలు. మనం రూహ్ అనగా ఆత్మమైన పిల్లలం అయ్యాము. మనకు జ్ఞానం లభించింది, మనం జ్యోతిర్బిందు ఆత్మలం అని. ఇప్పుడు ఈ శరీరం ఇది దేహం కాదు. ఈ శరీరం దేహదారి తల్లిదండ్రుల ద్వారా లభించింది. ఈ దేహదారి మాత్రికలు కేవలం ఈ ఒక్క జన్మకే సంబంధించిన వారు. ఎంతవరకు అయితే ఈ శరీరం ఉంటుందో, ఈ దేహం ఉంటుందో, అంతవరకు వారిని ఈ దేహం యొక్క తల్లిదండ్రులు అని భావించడం జరుగుతుంది. కానీ ఆత్మ యొక్క తల్లిదండ్రులు అయితే సదాకాలం కోసం అయ్యారు. ఆత్మ సదాయం ఉంటుంది, ఆత్మ ఎప్పుడు వినాశనాన్ని పొందుకోదు, ఆత్మకెప్పుడు వినాశనం ప్రాప్తించదు. మరి ఆత్మ యొక్క తల్లిదండ్రులు కూడా అవినాశి అయ్యారు. మరి మీది ఇది మరణిస్తూ జీవించేటటువంటి జన్మ అయింది. మరజీవ అనగా అనగా మరణించి జీవించడం అనగా ప్రాతనతనం నుంచి మరణించారు, మరియు కొత్త తల్లిదండ్రులు వారిగా అయ్యారు. ఇది మీ యొక్క తండ్రి దగ్గర ఆత్మిక జన్మ అయింది. మీరు ఆత్మిక తండ్రి యొక్క పిల్లలుగా అవుతారు. ఆత్మిక తండ్రి పిల్లలైన మీతోటి మాట్లాడుతున్నారు. వారందరూ అయితే దేహదారి తండ్రులయ్యారు. మరి వీరు ఆత్మిక తండ్రి అయ్యారు. అందుకనే గీతం అయింది, తండ్రి వారిగా అయ్యి మరణిస్తూ జీవించేవారు అయ్యి మరలా ఈ ఉమంగ ఉత్సాహాలు ఏవైతే ఇప్పుడు లభించాయో, ఏదైతే ఖుషి లభించిందో దానిని మరిచిపోవద్దు. శివ బాబా అని అంటారు కదా, శివ బాబా అయితే ఉన్నతోన్నతమైన భగవంతుడయ్యారు. ఎవరైనా గీతా మొదలైన వాటిపైన డెబిట్ అనగా చర్చ చేస్తారో, అప్పుడు వారిని మొట్టమొదట ఈ విషయం అడగాలి, ఉన్నతోన్నతమైన భగవంతుడు ఎవరు అని. కృష్ణుడు భగవంతుడా, రాముడు భగవంతుడా, ఎవరయ్యారు? బ్రహ్మదేవత అని అంటారు, విష్ణు దేవత అని అంటారు, మరి శ్లోకాన్ని కూడా చెబుతారు. ఎప్పుడైతే శ్లోకాన్ని చెబుతారో అప్పుడు అంటారు బ్రహ్మదేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, మరలా అంటారు శివ పరమాత్మాయ నమః అని.
పరమాత్మ మాట్లాడేవాళ్ళు.
మరి బ్రహ్మ, విష్ణు, శంకర్, మరి మూడవ మూర్తి గురించి చెప్పేటప్పుడు మరి ఇలా ఎందుకు చెప్తారు? శివ పరమాత్మాయ నమః అని ఎందుకు అంటారు? ఎందుకు అంటే దీని యొక్క అర్థం ఏమైంది అంటే బ్రహ్మ మరియు విష్ణు ఎవరైతే ఉన్నారో వారు దేవతా వర్గానికి చెందిన వారు అయ్యారు. మరి శివశంకర్ భోలేనాథుడు ఎవరైతే ఉన్నారో వారు పరమాత్మ పాత్రధారి అయ్యారు. వారు అందరికీ తండ్రి అయ్యారు. మొత్తం ప్రపంచం వారందరికీ వారు తండ్రి అయ్యారు. మొత్తం ప్రపంచంలో ఎవరెవరు ఉంటారు? హిందువులు, ముసల్మాన్లు, సిక్కులు, ఈసాయిలు అందరూ ఉంటారు కదా. అన్ని ధర్మాల వారు ఉంటారు కదా. మరి వారు అందరి యొక్క తండ్రి అయ్యారు, అందరికీ తండ్రి అయ్యారు. మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించాలి. ఏంటి, ఏ విషయాన్ని అర్థం చేయించాలి? ఆ సుప్రీం సోల్ ఆత్మల యొక్క తండ్రి అయితే అయ్యారు, కానీ ఎప్పుడైతే ఈ సృష్టి మీద వస్తారో మరి ఏ తనువు ద్వారా అయితే నిశ్చిత రథం యొక్క పాత్రను చేస్తారో ఆ శరీరధారి మనుషు మాతృలు ఎవరైతే ఉన్నారో ఏ ధర్మ సంప్రదాయం వారు అయినా కానివ్వండి, వారు అందరికీ తండ్రి అయ్యారు. వారు ఒక్క ధర్మం యొక్క ధర్మపిత కారు. వారు ధర్మపితలు అందరికీ కూడా తండ్రి అయ్యారు. అనగా ఎప్పుడైతే ముఖ్య ముఖ్యమైన ధర్మపితలు ఈ సృష్టి మీద వచ్చి వారి వారి ధర్మాలను స్థాపన చేశారు, ఆ ధర్మపితలు అందరి యొక్క మరియు ఆ తండ్రులందరికి కూడా తండ్రి అయ్యారు. అందరూ వారిని ఒప్పుకుంటారు. క్రైస్ట్ కూడా వారిని ఒప్పుకుంటారు, గాడ్ ఫాదర్ అని అంటారు. ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్తు అందరూ వారిని తండ్రి అని ఒప్పుకుంటారు. మరి మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించాలి. ఉన్నతోన్నతమైన భగవంతుడైతే ఒక్కరే ఉంటారు కదా. ఎవరైతే ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్తు ఉన్నారో వారు ఉన్నతోన్నతమైన వారు కారు. ఉన్నతమైన వారు అయితే అయ్యారు, మహనీయులు అయితే అయ్యారు. కానీ శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి వారు కారు. బ్రహ్మ, విష్ణు, శక్తి మొదలైన వారిని ఇప్పుడు గాడ్ ఫాదర్ అని అనరు. ఏమని చెప్పారు? బ్రహ్మను గాడ్ ఫాదర్ అని అనరు, మరియు విష్ణువును కూడా గాడ్ ఫాదర్ అని అనరు. వారు జగత్తుకి పిత అనగా తండ్రి కారు. జగతరం పితరం వందే అని ఎవరిని అంటారు? శంకరుడు మరియు పార్వతిని అంటారు. మొట్టమొదట ఈ విషయాన్ని పక్కాగా చేసుకోండి. మొత్తం ప్రపంచానికి తండ్రి ఒక్కరే అయ్యారు. ఈ అనేక ధర్మపితలు ఎవరైతే కూర్చుని ఉన్నారో, వేర్వేరు ధర్మాల యొక్క ధర్మపితలు ఆ అనేక మంది తండ్రులు మనిషి సృష్టి యొక్క తండ్రి కారు. మొత్తం మనిషి సృష్టి యొక్క తండ్రి అయితే ఒకరే అయ్యారు. వారిలో శివ సుప్రీం సోల్ ముఖర్ రథం అనగా పర్మనెంట్ రథం, నిశ్చిత రథం రూపంలో వస్తారు. మరి ఈ విషయాన్ని పక్కాగా చేసుకోండి. ఆ సంగమయుగి నివాసి బ్రహ్మ వారి ద్వారా ఏ కార్యం జరగదు. గాడ్ ఫాదర్ ఎవరైతే నిరాకారుడు ఉన్నారో వారు ఒక్కరే అయ్యారు. బ్రహ్మ యొక్క రూపం నిరాకార స్థితిని కలిగి ఉన్నటువంటి రూపం కాదు. నిరాకార స్థితి ఉన్నవారు కారు. మరి తండ్రి ఎప్పుడు తండ్రి రూపంలో వస్తారో అప్పుడు నిరాకార స్థితి ఉన్నటువంటి తండ్రిగా అయ్యి నిరాకార స్థితి రూపం ఉన్నవారుగా అయ్యి వస్తారు. మరి ఈ విధంగా అర్థం చేయించడం చాలా గొప్ప విషయమైంది. వారిని మాలికుడు అనగా యజమాని అని కూడా అంటారు. ఎవరిని అంటారు? నిరాకారుణ్ణి అంటారా లేకపోతే సాకారుణ్ణి అంటారా? ఎవరు అన్నారు నిరాకారుడు అని? ఆ నిరాకారుడు గాడ్ ఫాదర్ ని మాలికుడు అని కూడా అంటారు. వారయ్యారు ఆత్మలందరికీ తండ్రి అయ్యారు. వారిని పతిత పావనుడు అని అంటారు. వారు పతితులందరినీ పావనంగా తయారు చేసేవారు అయ్యారు. ఒకవేళ తండ్రి ఉన్నట్లయితే మరి వారసత్వం కూడా తప్పకుండా లభిస్తుంది. తండ్రి ద్వారా ఏమి లభిస్తుంది? ఎవరు అన్నారు వారసత్వం లభిస్తుంది అని? తండ్రి ద్వారా జన్మ లభిస్తుంది. ఏ పిల్లలకైతే జన్మ లభిస్తుందో ఆ పిల్లలకు ఎప్పుడైతే పెద్దవారు అయితే అప్పుడు వారికి తండ్రి ద్వారా వారసత్వం కూడా లభిస్తుంది. మరి పిల్లలు ఎప్పుడైతే బుద్ధిమంతులుగా అవుతారో, పెరిగి పెద్దవారు అవుతారో అప్పుడు వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. లౌకిక తండ్రి ద్వారా అల్పకాలికమైన వారసత్వం లభిస్తుంది. అది ఒక్క జన్మ కొరకు వారసత్వం లభిస్తుంది. అది కూడా కొంతమందికి లభిస్తుంది, కొంతమందికి లభించదు. ఈ పారలౌకిక తండ్రి ద్వారా జన్మ జన్మాంతరాల వరకు వారసత్వం లభిస్తుంది. మరి దేహది వారసత్వం అనగా అంతులేని అపార వారసత్వం లభిస్తుంది. మరి ఈ వారసత్వం అందరికీ లభిస్తుంది. ఏంటి తండ్రి యొక్క ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క వారసత్వం లభించినటువంటి వారు ఈ 500-700 కోటి మనుష్య సృష్టిలో ఒక్కరు కూడా ఉండరు. మరి ఈ విషయాన్ని యాద్ చేయండి, స్మృతి చేయండి. మరి ఆ బేహద్ తండ్రి ద్వారా ఈ వారసత్వం ఎప్పుడు లభించింది అని? మరి గుర్తుకు తెచ్చుకోవాలి కదా, స్మృతి చేయాలి కదా. తండ్రి అయితే అయ్యారు కొత్త ప్రపంచాన్ని రచించేటటువంటి వారు. ఏ విధంగా లౌకిక తండ్రి ఉంటారు, వారు పిల్లల కోసం కొత్త ఇంటిని నిర్మిస్తారు. మరి పురాతన ఇంటిని పడగొట్టవలసి ఉంటుంది, మరి కొత్త ఇంటిని కట్టి ఇస్తారు. అదే విధంగా మీరు దేహద తండ్రి అయ్యారు. మరి వీరు దేహద తండ్రి అయ్యారు. మరి ఈ దేహద తండ్రి మొత్తం మనిషి సృష్టి కోసం కొత్త ప్రపంచాన్ని, కొత్త సృష్టిని తయారు చేసి ఇస్తారు. కొత్త ప్రపంచంలో అన్ని కొత్తగానే ఉంటాయి. అక్కడ ఎటువంటి పురాతనమైనటువంటి దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వస్తువు ఉండదు. వారి పేరు శివుడు అయింది. ఎందుకని? ఎందుకంటే వారు ప్రతి పరిస్థితుల్లోనూ కళ్యాణకారి అయ్యారు. ఏదైతే చెబుతారో అది కూడా కళ్యాణకారి అయింది. ఈ దృష్టి ద్వారా ఏదైతే చూస్తారో ఆ దృష్టి కూడా కళ్యాణకారి అయింది. ఏవైతే ఎటువంటి వైబ్రేషన్స్ అయితే వారు వ్యాపిస్తారో, వ్యాపింప చేస్తారో, ఆ వైబ్రేషన్స్ కూడా కళ్యాణకారి అయింది. మరి ఏ కర్మనైతే చేస్తారో మరియు చేయిస్తారో అవన్నీ కూడా కళ్యాణమైంది. అంటారు కూడా శివ పరమాత్మాయ నమః అని. వారి యొక్క జయంతి అనగా జన్మ దినాన్ని కూడా జరుపుకుంటారు. ఎందుకంటే వారు అయ్యారు పతిత పావనుడు, రచయిత అయ్యారు, నాలెడ్జ్ఫుల్ అయ్యారు. మరి ఎప్పుడైతే వారు నాలెడ్జ్ఫుల్ అయ్యారో, జ్ఞానవంతులు అయ్యారో, మరి సర్వవ్యాపి అన్న విషయము ఇంకా ఉండదు. వారి యొక్క మహిమ అయింది క్రియేటర్ అనగా రచయిత. వారు ఏం క్రియేట్ చేస్తారు, దేన్ని రచిస్తారు, ఎవరు అన్నారు ఆత్మలను రచిస్తారు అని? బాబా అంటున్నారు మరి ఆత్మలను రచిస్తారా, ఆత్మలు ఏమన్నా రచించడం జరుగుతుందా ఆత్మలను? ఆత్మలైతే అజర అనగా క్షీణించినటువంటిది, అమర్ అనగా మరణించినటువంటిది, అవినాశి అనగా వినాశనం లేనటువంటిది. అదైతే అజర అమర అవినాశి అయింది. వారు కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. ఏదైతే పురాతన ప్రపంచం ఉందో, దుఃఖమయమైన ప్రపంచం ఉందో, ఆ ప్రపంచాన్ని పరివర్తన చేసి మార్చి దుఃఖధామాన్ని మార్చి సుఖధామాన్ని తయారు చేస్తారు. మరి ఉన్నతోన్నతమైన వారు గాడ్ ఫాదర్ అయ్యారు. ఆ ధరం పితలను ఉన్నతోన్నతమైన వారు అని అనరు, ఎందుకంటే వారు వచ్చి కొత్త ప్రపంచాన్ని తయారు చేయరు. వారి యొక్క కర్మ కూడా ఉన్నతోన్నతమైనది కాదు, కాబట్టి వారి యొక్క పేరు కూడా ఉన్నతోన్నతమైనటువంటిది కాదు. వారిని ఉన్నతోన్నతమైన వారు అని అననే అన్నారు. ఉన్నతోన్నతమైన వారు అయితే ఒక తండ్రి అయ్యారు, ఎందుకంటే వారు మొత్తం ప్రపంచాన్ని కొత్తదిగా కొత్త సృష్టిగా తయారు చేస్తారు. వారిని కరుణామయుడు అని కూడా అంటారు, వారిని ముక్తిదాత అని కూడా అంటారు. వారు దుఃఖహర్త సుఖకర్త అయ్యారు కదా, అంటే దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేటటువంటి వారు అయ్యారు కదా. గాయనం కూడా ఉంది దుఃఖహర్త మరియు సుఖకర్త అని. ఎక్కడైనా కొత్త స్థానంలోకి వెళ్ళినట్లయితే అక్కడ గైడ్ ని జతలో తీసుకువెళ్తారు. గైడ్ అనగా మార్గాన్ని చూపించేటటువంటి వారిని జతలో తీసుకువెళ్తారు. ఎక్కడెక్కడ ఫలానా ఫలానా స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూపించడం కోసం. విదేశాల నుంచి ఎవరైనా వస్తే వారికి జతలో ఇక్కడ నుంచి గైడ్ అనగా మార్గాన్ని చూపించేటటువంటి వారిని జతలో ఇవ్వడం జరుగుతుంది. అన్ని కూడా చూపించడం కోసం. తీర్థయాత్రలకు తీసుకువెళ్లేటటువంటి పండాలు అనగా తీర్థ పురోహితులు కూడా ఉంటారు. ఇప్పుడు తండ్రిని కూడా గైడ్ అనగా మార్గాన్ని చూపించేవారు అని అంటారు. వారు ఎక్కడ గైడ్ అయ్యారు? వారు కొత్త ప్రపంచం యొక్క గైడ్ అయ్యారు అనగా కొత్త ప్రపంచం యొక్క మార్గాన్ని చూపించేవారు అయ్యారు. వారు వచ్చి కొత్త ప్రపంచం యొక్క మార్గాన్ని తెలియచేస్తారు. శాంతిధామం యొక్క మార్గాన్ని చెబుతారు. వారు సుఖధామం మరియు శాంతిధామం యొక్క మార్గాన్ని చెబుతారు. మరి దుఃఖధామం నుంచి విడిపిస్తారు. మరి వారు దుఃఖధామం నుంచి విడిపిస్తారు కాబట్టి వారిని ముక్తిదాత అని అంటారు, లిబరేటర్ అని అంటారు. మరి తప్పకుండా వారు ఎప్పుడోకప్పుడు గైడ్ అనగా మార్గాన్ని చూపించి ఉంటారు కదా. సర్వవ్యాపి అని అన్నట్లయితే అన్ని విషయాలు కూడా అంతమైపోతాయి, సమాప్తమైపోతాయి. వారు అందరికీ తండ్రి అని మరి మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేయించాలి. గీత అయింది శివ భగవంతుడు ద్వారా గాయనం చేయబడినటువంటిది, అనగా చెప్పబడినటువంటిది. ఈ విషయాన్ని కానీ నిరూపించినట్లయితే మిగతా శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో గీత నుంచి వెలువడినటువంటివి, గీత యొక్క శాఖలు అవన్నీ కూడా నిరూపించబడతాయి. ఏమని నిరూపించినట్లయితే ఏమని నిరూపించారు? ఏమని నిరూపించారు? ఎవరు అన్నారు గీతా భగవంతుడు ఎవరు అన్న విషయాన్ని నిరూపించారు. గీతా భగవంతుడు నిరాకారుడైన శివుడు పరంపితా పరమాత్మ అని, మరియు సాకార శ్రీకృష్ణుడు అనగా బ్రహ్మ కారు అన్న విషయాన్ని నిరూపించాలి. ఎందుకంటే బ్రహ్మ అయ్యారు సాకారుడు. నిరాకారి స్థితి ఉన్నటువంటి బ్రహ్మ యొక్క ఫోటో ఒక్కటి కూడా లేదు. వందలాది సంఖ్యలో వేలాది సంఖ్యలో బ్రహ్మ యొక్క ఫోటోలను తయారు చేయబడి ఉన్నాయి, తయారై ఉన్నాయి. కానీ ఆ ఫోటోలలో ఒక్క ఫోటో కూడా నిరాకారి స్థితి ఉన్నటువంటి ఫోటో లేదు. దీని ద్వారా రుజువు అవుతుంది వారు ఇబ్రహీం, క్రైస్తు, గురునానక్ లాగా, బుద్ధుడి లాగా తండ్రి కారు. వారు ఎవరయ్యారు? తల్లి యొక్క పాత్ర అయింది. మాట సాకారంలో ఉంటారు, సాకారి అయ్యారు. తండ్రి బీజమయ్యారు, బీజం అనగా నిరాకారి. మరి మొట్టమొదట గీత యొక్క సత్యమైన పేరును చెప్పాలి. గీత యొక్క సత్యమైన పేరు ఏమైంది? గీత యొక్క సత్యమైన పేరు ఏదైంది? ఏంటి ఏదైంది? గీత ఏదైతే ఉందో దాని యొక్క సత్యమైన పేరు ఏమైంది? గీత ఉన్నట్లయితే మరియు గీతాపతి భగవంతుడు కూడా ఉన్నారు. ఎవరు అన్నారు? జగదంబ అని. అవును, వారు మొత్తం జగత్తుకి తల్లి అయ్యారు. తల్లి ఉన్నట్లయితే మరి తండ్రి కూడా తప్పకుండా ఉంటారు. మరి వారు నిరాకారుడు భగవంతుడయ్యారు. వారు ఉవాచి చేస్తారు అనగా ఉచ్చరిస్తారు. ఒక్క గీతా శాస్త్రమే అటువంటిది అయింది. అందులో భగవాన్ ఉవాచ అని రాయబడి ఉంది, అనగా ఇది గీతను భగవంతుడు ఉచ్చరించారు, భగవంతుడు చెప్పారు అని రాసి ఉంది. మరి భగవాను ఉవాచ అయినటువంటి గీత అయింది సర్వశ్రేష్టమైనటువంటి శాస్త్రం. ఏంటి అది? అయింది సర్వశాస్త్ర శిరోమణి. కానీ మరి ఎప్పుడైతే అది సర్వశాస్త్ర శిరోమణి అయినట్లయితే మరి మొత్తం ప్రపంచమంతా దాన్ని ఒప్పుకోవాలి కదా. మరి మొత్తం ప్రపంచమంతా దాన్ని ఎందుకు ఒప్పుకోదు? అన్ని ధర్మాల వారు ఒప్పుకోవాలి. కారణం ఏమైంది? ఎందుకని ఒప్పుకోరు? ఎందుకంటే అందులో సాకారం యొక్క పేరు వేసేశారు. ఇతరితర ధర్మాల వారు అయితే నిరాకారుణ్ణి ఒప్పుకుంటారు. వారు సాకారుణ్ణైతే ఒప్పుకొనే ఒప్పుకోరు. అందుకనే వారు గీతను కూడా ఒప్పుకోరు. ఎందుకంటే అందులో శ్రీకృష్ణ భగవాను వాచ అని రాసేశారు. మరి అందులో ఏదైతే శ్రీకృష్ణ భగవాను వాచ అని రాశారో దాని యొక్క షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? బ్రాహ్మణుల యొక్క సంగమయుగి ప్రపంచంలోనే దాని యొక్క షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ కూడా ఏదైతే గీత ఉందో ఆ గీతలో పేరు వేసేశారు పితాశ్రీ బ్రహ్మ బాబా అని పేరును వేశారు. మొదట మురళిలో రాసి ఉండేది శివబాబా యాదహే అని, అనగా శివబాబా స్మృతి ఉందా అని రాసి ఉండేవారు. తర్వాత మమ్మ ఎప్పుడైతే రోగగ్రస్తంగా అయ్యారో, బీమారీగా అయిపోయారో, అప్పుడు వారి యొక్క నియంత్రణ ఎప్పుడైతే యజ్ఞంలో కొంచెం తగ్గిందో, మరి ఎవరైతే మన్మతాన్ని నడిపించేటటువంటి వారు ఉన్నారో వారు అప్పటి నుంచి మురళిలో రాయడం మొదలు పెట్టారు. శివబాబా యాదహే అనగా శివబాబా స్మృతి ఉందా అన్న దానికి ముందు వేసేశారు, దానికి ముందు రాశారు. ఏమని రాశారు? ఏమని రాయడం మొదలు పెట్టారు అంటే పితాశ్రీ శివబాబా యాదహే అనగా పితాశ్రీ శివబాబా స్మృతి ఉందా అని రాయడం మొదలు పెట్టారు. అనగా ఎవరైతే పితాశ్రీ బ్రహ్మ ఉన్నారో వారే శివబాబా అయిపోయారు. మరి పితాశ్రీ బ్రహ్మ ఏమన్నా మురళిను గాయనం చేశారా? మురళిను చెప్పారా? మురళీల యొక్క జ్ఞానాన్ని ఎవరు వినిపించారు? శివ బాబా వినిపించారు. శివ బాబా కూడా చివరకు ఆదిలో ఎవరి ద్వారా వినిపించారు? ఎవరిలో వినిపించారు? మొట్టమొదట ఎప్పుడు వినిపించారు? ముప్పై ఆరులో, 37లో మొట్టమొదట ఆ బీజారోపణ ఎవరు చేశారు? జ్ఞానం యొక్క బీజాన్ని నాటడం ఎవరు చేశారు? ఆది పిత. ఆది బ్రహ్మలో ఆ యొక్క జ్ఞానం యొక్క బీజాన్ని నాటారు. మరి ఆ ఆది వ్యక్తిత్వం ఎవరైతే ఉన్నారో ఆది బ్రహ్మ వారిని మర్చిపోయారు. బ్రహ్మ యొక్క రూపం ఏదైతే ఉందో, మాట రూపం ఏదైతే ఉందో, ఏదైతే స్నేహంతో నిండి ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని పట్టుకున్నారు. మరి చెప్పండి, ఇప్పుడు శివబాబా యొక్క పరిచయం ఏమవుతుంది? ఏమైంది శివబాబా యొక్క పరిచయం? మరి గీతలో పేరే వేసేసారు, శ్రీకృష్ణుని యొక్క పేరు వేసేసారు, అనగా బ్రహ్మ యొక్క పేరును వేశారు. మరి బ్రహ్మ అయితే సాకారుడు అయ్యారు. మరి ఎవరైతే సాకారుడు ఉన్నారో వారిని ప్రపంచం అంతా ఒప్పుకోరు, మొత్తం ప్రపంచం వారు ఒప్పుకోరు. వారైతే అంటారు, నేను ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుని పతితుల నుంచి పావనంగా తయారు చేస్తాను అని. ఏ శరీరాన్ని ఆధారంగా తీసుకుని పతితుల నుంచి పావనంగా తయారు చేస్తారు? దాదా లేఖరాజు బ్రహ్మ యొక్క శరీరాన్ని ఆధారంగా తీసుకుని పతితుల నుంచి పావనంగా తయారు చేస్తారా? పతితుల నుంచి పావనంగా అయితే ఎవరు కాలేదు. బ్రహ్మ అయితే శరీరం విడిచిపెట్టారు. శరీరం పతితం నుంచి పావనంగా అవ్వలేదు, మరియు మనసు మరియు బుద్ధి కూడా పతితం నుంచి పావనంగా తయారు కాలేదు. మరి ఈ విషయం అయితే అసత్యమైంది. ఏంటి గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అనగా దాదా లేఖరాజు బ్రహ్మ అన్న విషయం అసత్యమైనది? ఆ దాదా లేఖరాజు బ్రహ్మ గీతా భగవంతుడు కారు. ఇది తప్పుడు షూటింగ్ ని చేశారు, పొరపాటు ఆయన షూటింగ్ ని చేశారు. ఇక్కడ ఎవరైతే షూటింగ్ చేశారో వారు అక్కడ కూడా డ్రామాలో కూడా, బ్రాడ్ డ్రామాలో కూడా ద్వాపర యుగం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు కృష్ణుని యొక్క పేరుని వేసేస్తారు. మరి ప్రపంచంలో భారతదేశం యొక్క గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి, మరియు గీత యొక్క గౌరవ మర్యాదలు కూడా తగ్గిపోతాయి. మరి రాజయోగాన్ని నేర్పించడం కోసం తండ్రి వస్తారు, మరియు పిల్లలకు చెబుతారు. నేను వచ్చి మిమ్మల్ని చదివిస్తాను. నేను రాజయోగాన్ని నేర్పిస్తాను, ఇందులో చరిత్ర మొదలైనవన్నీ ఏం చేస్తారు? మీరైతే తండ్రి వచ్చి పిల్లలను చదివిస్తారు. మీరు సత్యయుగంలోకి వెళ్లి రాజ్యం చేస్తారు. మరి మీకు వారసత్వం లభిస్తుంది. మిగతా ఆత్మలందరూ ముక్తిధామంలో ఉంటారు. ఏంటి? మీకు వారసత్వం లభిస్తుంది. మిగతా ఆత్మలందరూ ఎవరు అన్నారు శాంతిధామంలో ఉంటారు అని? ఎందుకని? మీకు వారసత్వం ఎందుకు లభిస్తుంది? మిగతా ఆత్మలందరూ కూడా శాంతిధామంలో ఎందుకు ఉంటారు? వారు కూడా సుఖధామంలోకి వెళ్ళవచ్చు. తుమ్ అంటే డైరెక్ట్ ఎవరైతే సన్ముఖంలో కూర్చుని ఉన్నారో వారు అయ్యారు. ఎవరైతే సన్ముఖంలో కూర్చుని తండ్రితోటి చదువును చదువుకుంటారో వారికి వారసత్వం లభిస్తుంది. సుఖధామం మరియు స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది. మరి ఎవరైతే సన్ముఖంలోకి రారో వారు స్వర్గం యొక్క వారసత్వం వారికి లభించదు. మరి మంచిదేంటి? మరి మిగతా వాళ్ళని ఎవరైతే ఉన్నారో, రెండో వారు, మూడో నారాయణుడు, నాలుగో నారాయణుడు, ఎనిమిదో నారాయణుడు, మరి వీరికి వారసత్వం లభించదా? కొంతమంది కొన్ని విధాలుగా చెప్పారు. అయితే అంటున్నారు వారికైతే వారసత్వం లభిస్తుంది, కానీ వారికి వారసత్వం వారి తల్లిదండ్రుల ద్వారా లభిస్తుంది. అనగా దేవతల ద్వారా వారసత్వం లభిస్తుంది. భగవంతుడు తండ్రి ద్వారా వారికి డైరెక్ట్ వారసత్వం లభించదు. మరి మీరు డైరెక్ట్ తండ్రి నుంచి వారసత్వాన్ని పొందుకుంటారు. మరి డైరెక్ట్ తండ్రి నుంచి ఎవరైతే పొందుకుంటారో, వారి యొక్క వారసత్వం అయితే చాలా ఉన్నతమైనటువంటిది అయి ఉంటుంది. మరి ఎటువంటి శ్రేష్టమైనటువంటి వారసత్వం అయి ఉంటుంది? మరి వారిది దిగే కళ యొక్క వారసత్వం అయి ఉంటుందా, లేకపోతే ఎక్కే కళ యొక్క వారసత్వం అయి ఉంటుందా? వారికి ఎక్కే కళ యొక్క వారసత్వం లభిస్తుంది. వారి యొక్క వారసత్వం ఎంత ఉంటుంది అంటే దాన్ని కళల్లో బంధించలేరు. వారిని సూర్యవంశీయులు అని అంటారు. సూర్యుణ్ణి కళల్లో బంధించలేరు. వారు ఎప్పుడు కళల్లో బంధించబడరు. మరి చంద్రుడు కళల్లో బంధించబడతారు. మరి ఇది పూర్తిగా సహజమైనటువంటి విషయమైంది. భారతదేశంలో దేవతల యొక్క రాజ్యం ఉండేది, ఒకే ఒక ధర్మం ఉండేది. ఇప్పుడు కలియుగంలో చూడండి ఎంతమంది మనుషులు ఉన్నారు. అక్కడైతే చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడ? సత్య యొక్క ఆదిలో. సంతయుగం యొక్క అంతిమంలో 2 కోట్ల మంది అయితే ఉంటారు. అక్కడైతే 2 కోట్ల మంది అయినా ఉంటారు. సత్యుగం ఆదిలో అయితే ఎవరు అన్నారు 900,000 మంది అని. బాబా అంటున్నారు 900,000 మంది కూడా తర్వాత వస్తారు. ఎవరు అన్నారు 4.5 లక్షల మంది అని. ఈ 4.5 లక్షల మంది కూడా తర్వాత వస్తారు. తర్వాత ఉంటారు. పూర్తిగా మొదట్లో స్టార్టింగ్ లో ఎవరు అన్నారు అష్టరత్నాలు అని అష్టదేవులు అని బాబా అంటున్నారు శ్రేష్ఠ ఆత్మల యొక్క సంఘటన అయి ఉంటుంది అది. అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. పరమపిత పరమాత్మ ఒక్క ధర్మాన్ని స్థాపన చేశారు మరియు అనేక ధర్మాల యొక్క వినాశనం చేయడం కోసం వస్తారు. ప్రపంచంలో ఏవైతే అనేక ధర్మాల యొక్క ధారణలు వ్యాపించి ఉన్నాయో వాటన్నింటినీ కూడా వినాశనం చేసేస్తారు, అంతం చేసేస్తారు. ఆత్మలందరూ శాంతిధామం వెళ్ళిపోతారు. అక్కడ అపవిత్ర ఆత్మలైతే ఎవరు ఉండలేరు. ఎక్కడ? శాంతిధామంలో. లేకపోతే శుభధామంలో కూడా ఎవరు ఉండరు అపవిత్ర ఆత్మలు. వారి పేరేంటి? పతిత పావనుడు. పతితులను పావనంగా తయారు చేసేవారు. వారు సర్వుల యొక్క సద్గతి దాత అయ్యారు. ఒక్క జన్మ కోసం అయినా కూడా సద్గతి లభించినటువంటి వారు, కనీసం ఒక్క జన్మకు సద్గతి లభించినటువంటి వారు ఈ యొక్క 500-700 కోటి ఆత్మల్లో ఒక్కరు కూడా ఉండరు. ఇదేంటి పురాతన ప్రపంచం? సత్యయుగాన్ని స్వర్ణిమ యుగం అని అంటారు. పురాతన ప్రపంచాన్ని ఇనుప యుగము అని అంటారు. మరి ఇనుము విలువ ఎక్కడైంది? మరి స్వర్ణం అనగా బంగారం యొక్క విలువ ఎక్కడైంది? దేవతల యొక్క పూజారులు ఎవరైతే ఉంటారో వారు సహజ రీతిలో అర్థం చేసుకోగలరు. కొంతమంది దేవతల యొక్క పూజారులుగా ఉంటారు, కొంతమంది భూత ప్రేతాల యొక్క పూజారులుగా ఉంటారు. మరి ఎవరైతే దేవతల యొక్క పూజారులుగా అయి ఉంటారో వారు సహజంగా అర్థం చేసుకుంటారు. లక్ష్మీనారాయణుల యొక్క పూజారులు కానివ్వండి, మరియు రామసీతల యొక్క పూజారులు కానివ్వండి, వారు ఈ విషయాన్ని తొందరగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఎవరైతే పూజ్యులుగా అవుతారో వారే మరలా పూజారులుగా అవుతారు. శివ బాప్ అయితే, శివ తండ్రి అయితే వారు పూజ్యుడుగా అవ్వరు మరియు పూజారిగా కూడా అవ్వరు. తండ్రి వచ్చి మిమ్మల్ని పూజారి నుంచి పూజ్యులుగా తయారు చేస్తారు. మరి మొట్టమొదట తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. మనం వారి యొక్క పిల్లలమయ్యాం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఏ విషయాన్ని? ఏ విషయాన్ని మర్చిపోకూడదు? మనం ఆ తండ్రి పిల్లలమని. ఏ తండ్రి యొక్క పిల్లలమయ్యాం? ఎవరైతే అందరికి తండ్రి అయ్యారో మొత్తం ప్రపంచంలో ఉన్నతోన్నతమైన వారు ఎవరైతే ఉన్నారో శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి వారుగా భావించడం జరుగుతుంది. వారు వారికి కూడా తండ్రి అయ్యారు. క్రైస్తులు క్రైస్తవులు ఎవరిని మహనీయుడుగా భావిస్తారు? క్రిస్టియన్స్ క్రైస్ట్ ని శ్రేష్టమైన వారుగా భావిస్తారు, శ్రేష్టమైన వారు అని అనుకుంటారు. బౌద్ధులు మహాత్మా బుద్ధుణ్ణి మహనీయుడు అని అనుకుంటారు. ముస్లిమాన్లు మహమ్మద్ని శ్రేష్టమైన వారు అని అనుకుంటారు. కానీ ఆ ధర్మపితల కంటే కూడా మహనీయులైనటువంటి వారు ఎవరో ఉన్నారు. వారి గురించే ఆ ధర్మపితలు కూడా ఇషారా చేస్తారు, అనగా సైగ చేస్తారు, రహస్య ప్రేరణను ఇస్తారు. వారు తమను గాడ్ ఫాదర్ అని చెప్పేవారు కారు. కానీ వారు అనుకుంటారు ఆ పై వారు ఎవరైతే ఉన్నారో వారు నిరాకారుడు, బిందువు అని అనుకుంటారు. కానీ అలా అయితే కాదు. ఆ బిందువు కూడా ఈ సాకారి సృష్టి మీద సాకారుడుగా అయి వస్తారు. మనం వారి పిల్లలము అన్నటువంటి ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ మర్చిపోయినట్లయితే, ఆ తండ్రిని ఒకవేళ మర్చిపోయినట్లయితే, వారిని మర్చిపోయి ఇతరుల యొక్క మతం మీద నడవడం మొదలుపెట్టినట్లయితే, మరి తండ్రిని మర్చిపోయి ఇతరుల యొక్క మతం మీద కానీ నడిచినట్లయితే, నడవడం మొదలు పెట్టినట్లయితే మరి దుఃఖించవలసి ఉంటుంది. ఏంటి ఎప్పుడైతే పరిణామం వెలువడుతుందో, రిజల్ట్ వెలువడుతుందో అప్పుడు దుఃఖించవలసి ఉంటుంది. ఎప్పుడు దుఃఖించవలసి ఉంటుంది? ఒకవేళ ఆ ఉన్నతోన్నతమైనటువంటి తండ్రిని ఒకసారి గుర్తించారు, మేము వారి మతం మీద నడుస్తాము అని ప్రతిజ్ఞ చేశారు, మరి తర్వాత వారిని మర్చిపోయారు, మరి వేరే వారిని తండ్రిగా చేసుకున్నారు, వారి మతం మీద నడవడం మొదలు పెట్టారు, అప్పుడు ఏమవుతుంది? ఏడవలసి వస్తుంది, దుఃఖించవలసి పడుతుంది. దేహి అభిమానులుగా అవ్వాలి, అనగా ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మమైన మనం వాపస్ తండ్రి దగ్గరకు వెళ్ళాలి. ఎంతమంది మనుషులు మరణిస్తారు, మరి ఎవరు ఎవరి కోసం కూర్చొని ఏడుస్తూ ఉంటారు, విలాపం చెందుతూ ఉంటారు? ఇప్పుడు మరణాల యొక్క బజారు చాలా తీక్షణంగా ప్రచండంగా అవుతుంది. భారతదేశంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎవరైతే మరణిస్తారో, ఏదైతే వినాశనం జరుగుతుందో అది అంత భయంకరమైనటువంటి వినాశనం కాదు, అది అంత ప్రాణభీతిని కలిగించేటటువంటిది కాదు. కానీ భారతదేశంలో రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఇక్కడ ఏదైతే కొట్లాటలు జరుగుతాయో దానికి పేరే ఉంది, మహాభారీ మహాభారత గృహ యుద్ధం అని. హిందువులు, ముస్లిమాన్లు, సిక్కులు, ఈసాయిలు, ప్రతి ధర్మానికి చెందినటువంటి వారు ఎక్కువలో ఎక్కువ సంఖ్యలో ఇక్కడ భారతదేశంలోనే ఉన్నారు. ఇంకా ప్రపంచంలో ఇంకా ఏ దేశం కూడా అటువంటి దేశం లేదు. మిగతా దేశాల్లో, ఆయా దేశాల్లో వారి వారి ధర్మానికి చెందినటువంటి ఆత్మలే ఎక్కువగా ఉంటారు. ఒక భారతదేశమే అటువంటి దేశమైంది. ఈ దేశంలో అన్ని ధర్మాలకు చెందినటువంటి ఆత్మలు అందరూ ఎక్కువలో ఎక్కువ సంఖ్యలో ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఇక్కడే నిండి ఉన్నారు. ఇక్కడ అందరూ పరస్పరం కొట్లాడుకుంటారు. అల్లకొల్లాలం జరుగుతుంది, దెబ్బలాట జరుగుతుంది, రక్తపాతం జరుగుతుంది. మిగతా దేశాల్లో ఏదైతే వినాశనం అవుతుందో అది అటామిక్ బాంబులు అనగా అణుబాంబుల యొక్క విస్ఫోటనం జరుగుతుంది మరియు ఆట సమాప్తమైపోతుంది. వారికి అంత ఎక్కువగా కష్టం ఏమీ ఉండదు, అంత ఎక్కువ ఇబ్బంది ఏమీ ఉండదు. ముందు మొదట్లో సింధీలో 12 నెలలు కూడా యా హుసేన్ అని అరుస్తూ ఉండేవారు, విలపిస్తూ ఉండేవారు, హే భగవంతుడా అని విలపిస్తూ ఉండేవారు. మరి రొమ్మెలను బాదుకునేవారు ఎవరు? ముసల్మాన్లు. ముసల్మాన్లు అలా చేసేవారు. ఇప్పుడు తండ్రి అంటారు ఇవన్నీ కూడా మృత్యులోకం యొక్క రివాజులు ఆచారాలు అయ్యాయి. ఏంటి, ఎవరైనా మరణించినట్లయితే రొమ్మలను బాదుకొని బాదుకొని విలపిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు అమరలోకం యొక్క రివాజులను, ఆచారాలను, వ్యవహారాలను నేర్పిస్తున్నారు. ఏవైతే వికారి ఆచారాలు, రివాజులు ఉన్నాయో అవన్నీ కూడా మర్చిపోండి. ఇప్పుడు ఇంకా మరణాల యొక్క బాజారు చాలా తీక్షణంగా కానుంది, ప్రచండంగా కానుంది. మరి ఎవరెవరి కోసం ఏడుస్తూ కూర్చుంటారు, విలపిస్తూ ఉంటారు? ఏడ్చేటటువంటి విషయం అన్నది సమాప్తమైపోతుంది, అంతమైపోతుంది. ఈ వికారి రివాజులను, ఆచారాలను మర్చిపోండి. ఇవన్నీ కూడా భక్తి మార్గం యొక్క ఆచారాలు, రివాజులు అయ్యాయి. ఈ భక్తి మార్గానికి తిలాంజలి ఇవ్వాలి మరియు జ్ఞాన మార్గం యొక్క జయ జయకారాలు చేయాలి. జ్ఞాన మార్గానికి జయ జయకారాలు అవ్వాలి. మరి ఎవరైనా మరణించినట్లయితే ఇంకా దుఃఖించాల్సిన అవసరం లేదా? దుఃఖించకూడదా? ఎవరన్నారు దుఃఖించకూడదు అని? ఎందుకని ఎందుకని ఏడవకూడదు? ఎందుకు దుఃఖించకూడదు? ఎందుకని ఏడవకూడదు అంటే, ఎందుకు దుఃఖించకూడదు అంటే, ఎందుకంటే మనమైతే ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక పిల్లలం అయ్యాం. ఇప్పుడు మనం దేహదారి తండ్రి యొక్క దేహదారి పిల్లలం కాము. మనకైతే తెలుసు ఆత్మ అయితే అజర అమర అవినాశి అయినటువంటిది. ఆత్మ ఒక శరీరం వదిలేస్తుంది, వెళ్ళి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. మరి ఇందులో దుఃఖించాల్సిన అవసరం ఏముంది? పురాతన శరీరాన్ని విడిచిపెడుతుంది, కొత్త శరీరాన్ని వెళ్ళి ధారణ చేస్తుంది. ఎవరికైతే దేహంతో సంబంధం యొక్క కోరిక ఉంటుందో, సంబంధంతో ప్రేమ ఉంటుందో, మోహం ఉంటుందో, ఆ దేహంతో వారు కూర్చొని విలపిస్తారు, ఏడుస్తారు. ఇప్పుడు బ్రాహ్మణ్ అంటారు, తండ్రి అంటారు, దేహము దేహ సంబంధికుల్ని ఇప్పుడు త్యజించాలి. ఈ భక్తి మార్గం యొక్క రివాజులు ఆచారాలు అన్ని కూడా ఇప్పుడు అంతం కావాలి. ఇప్పుడు మీకు తండ్రి చెప్తాను, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఏంటి అంటే, ఎవరినో ఒకరిని స్మృతి చేస్తూ, ఎవరినో ఒకరిని యాద్ చేస్తూ, గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు దుఃఖించకూడదు, ఏడవకూడదు. మామేకం యాద్ అంటే నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే ఉన్నతమైనటువంటి పదవిని పొందుకుంటారు. మరి ఎన్నైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ కూడా భస్మం అయిపోతాయి. అంతే చాలు, మిగతావన్నీ కూడా ఖతం అయిపోనున్నవి, అంతం అవుతోనన్నవి. ఇప్పుడు మనం వాపస్ వెళ్తున్నాము. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. నాటకంలో అయితే అందరూ కూడా పాత్రధారులు అయ్యారు, యాక్టర్స్ అయ్యారు. అందరూ పాత్రధారులు అయినట్లయితే మరి మోహం ఏ విషయం మీద ఉంటుంది? దేని మీద మోహం పెట్టుకుంటారు? ఇప్పుడు మనం వెళ్ళి కొత్త ప్రపంచంలో వేరే పాత్ర చేయాలి. పద్నాలుగు పదకొండు అరవై ఆరు యొక్క మూడవ పేజీ అయింది. అక్కడ రావణుని యొక్క అవసరం ఏముంది? రావణుడు అంటేనే దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వారు, ఏడ్చించేవారు. మరి రాముడు అనగా ఆనందింప చేసేవారు, రమింప చేసేవారు. అవినాశి నాటకంలో ఏదైతే పాత్ర ఉందో అది మరలా రిపీట్ అవ్వాలి. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. ఏ విధంగా తండ్రి జ్ఞానసాగరుడు అయ్యారు, ఆనంద సాగరుడు అయ్యాను, అందరి యొక్క సద్గతిదాత అయ్యాను, ప్రేమ సాగరుడు అయ్యాను, అలాగే మీరు కూడా మాస్టర్లుగా అవ్వాలి. సాగరం అనగా సముద్రం నుంచి మేఘాలు అన్ని నీరుని నింపుకొని వెళ్తాయి. కొన్ని మేఘాలు మంచిగా బాగా వర్షాన్ని కురిపిస్తాయి. వారు మరలా తమ సమానంగా కూడా తయారు చేస్తారు. మరి మీరు కూడా మిక్కిలి శ్రేష్టంగా జ్ఞానం యొక్క వర్షాన్ని కురిపించాలి. మరియు చాలా మందిని జ్ఞానాన్ని వినిపించి తమ సమానంగా తయారు చేయాలి. అందుల యొక్క లాఠీగా అనగా చేతికర్రగా అవ్వాలి, ఆధారంగా అవ్వాలి. తండ్రికైతే పిల్లలు సహయోగులుగా కావాలి, పిల్లలు సహయోగుల రూపంలో తండ్రికి కావాలి. తండ్రి అంటారు మీరు అందులకు లాఠీగా అవ్వండి, అనగా చేతికర్రగా అవ్వండి, అంటే ఆధారంగా అవ్వండి. మొత్తం ప్రపంచమంతా అజ్ఞానం యొక్క అంధులయ్యారు. ఆ యొక్క అజ్ఞానులు అంధుల యొక్క చేతిలో ఏమి ఇవ్వాలి? ఇక జ్ఞానం యొక్క లాఠీని బుద్ధి రూపి చేతిలో ఇవ్వండి, అనగా చేతి కర్రగా అవ్వండి, ఆధారాన్ని ఇవ్వండి వారికి. ఆ జ్ఞానం యొక్క లాఠీ తోటి, దాని యొక్క ఆధారం తోటి వారు మొత్తం ఈ విషయ వైతరిణి నదిని దాటుతారు. అందరికి మార్గాన్ని తెలియచేయండి. ఒక్కొక్క బ్రాహ్మణులకి ఒక్కొక్కరికి అంధులకి లాఠీగా అవ్వాలి, చేతి కర్రగా అవ్వాలి, వారికి ఆధారంగా అవ్వాలి. మీకు ఇప్పుడు మూడో జ్ఞాన నేత్రం లభించింది. దీన్ని అంటారు మూడో నేత్రం లభించేటటువంటి కథ అని. తిజరీక కథ ఉంటుంది కదా, దాన్ని తిజ్య అని అంటారు. తిజ్య వ్రతం చేస్తాను అనగా మూడవ నేత్రాన్ని తెరిపించేటటువంటి కథ అని అంటారు. శరీరానికి రెండు నేత్రాలు ఉన్నాయి, మూడవ నేత్రమైంది ఆత్మ యొక్క నేత్రం. ప్రపంచంలో ఎలా నీచ బుద్ధిగా అయిపోయారు, ఎలా ఈ యొక్క నీచమైన బుద్ధి వ్యాపించింది అని ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోరు. మన యొక్క ధర్మాన్ని ఎవరు స్థాపన చేశారు అనే విషయాన్ని కూడా తెలుసుకోరు. ఆ విషయం కూడా వారికి తెలియదు. ఇతర ధర్మాల వారు అయితే వారందరికి కూడా తెలుసు. ఏంటి, ఏ విషయం వారికి తెలుసు? వారందరూ మా ధర్మాన్ని క్రైస్తవ స్థాపన చేశారు అని. ముస్లిమాన్లు అంటారు మహమ్మద్ స్థాపన చేశారు అని. సిక్కులు అంటారు గురునానక్ స్థాపన చేశారు అని. ఎప్పుడు స్థాపన చేశారు అని అన్నట్లయితే అది కూడా చెబుతారు వారు. ఒక భారతవాసులే అటువంటి వారు అయ్యారు, వారికి ఈ విషయం కూడా తెలీదు. మన యొక్క ధర్మం ఎవరు స్థాపన చేశారు మన యొక్క ధర్మాన్ని అన్న విషయం కూడా తెలియదు. మరి ఎప్పుడు స్థాపన చేశారు? మరల ఎప్పుడు స్థాపన చేయడం కోసం వారు వస్తారు అన్న విషయంలో తెలియవు. ఏమీ తెలియదు. ఆ ఇతర ధర్మాల వారికైతే కనీసం ఇదైనా వారికి తెలుసు. వారి యొక్క ధర్మపిత ఎప్పుడైతే కయామత్ అనగా ప్రళయం సమయం వస్తుందో, ఉపద్రవం అవుతుందో, అప్పుడు మా ధర్మపిత మా పైగంబర్ అనగా దేవదూతలు ప్రవక్తలు మరలా ప్రత్యక్షం అవుతారు అని అంటారు. భారతవాసీలకైతే ఇది కూడా తెలీదు. కేవలం శివ జయంతి అనగా శివుని యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. మరి ఎప్పుడైతే జయంతి అనగా జన్మదినాన్ని జరుపుకుంటారో మరి వారు సర్వవ్యాపి ఎలా అవుతారు? జయంతి అన్నది జన్మదినాన్ని సాకారానికి జరుపుకుంటారా లేకపోతే నిరాకారానికి జరుపుకుంటారా? సాకారంలో ఉన్నట్లయితే సాకారంలో ఎప్పుడైతే ఉంటారో ఉన్నదానికి జన్మదినాన్ని జరుపుకుంటారు. ఆత్మ ఎప్పుడైతే గర్భంలో ప్రవేశిస్తుందో అప్పుడు జన్మదినాన్ని జరుపుకుంటారా? అప్పుడు జరుపుకోరు. మరలా ఎప్పుడు అయితే అది ప్రత్యక్షం అవుతుందో అప్పుడు జయంతి అనగా జన్మదినాన్ని జరుపుకుంటారు. ఇక్కడ కూడా అలాగే అయింది. తండ్రి సుప్రీం సోల్ శివ జ్యోతిర్బిందువు. మరి వారు ఎప్పుడైతే ఈ సృష్టి మీద వస్తారో అప్పుడు జన్మదినాన్ని జరుపుకోరు. వారు ఎప్పుడైతే ఈ సృష్టి మీద ఎవరో ఒకరి నిశ్చిత రథం ద్వారా ప్రత్యక్షం అవుతారు అప్పుడు వారి యొక్క జయంతి అనగా జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అప్పుడు జరుపుకుంటారు. ఇప్పుడు ఆ తథాకథిత బ్రహ్మకుమార్ కుమారీలు అంటే బ్రహ్మకుమార్ కుమారీలు అనబడేవారు ఎవరైతే శివ జయంతిని జరుపుకుంటారో శివుని యొక్క జన్మదినాన్ని జరుపుకుంటారో మరి వారు సత్యమైన శివ జయంతిని జరుపుకుంటారా లేకపోతే అసత్యమైన జయంతిని జరుపుకుంటారా? ఏ విధంగా భక్తి మార్గం వాళ్ళు జరుపుకుంటారో జరుపుతారు అదే విధంగా వారిని చూసి వీరు కూడా శివ జయంతిని జరుపుకుంటారు. శివుడు ఎప్పుడు ప్రత్యక్షతారూపి జన్మ తీసుకుంటారు అన్న విషయమైతే వారికి తెలియనే తెలీదు. వారు జన్మ తీసుకున్నారా లేదా అన్నది కూడా తెలీదు. ఈ విషయం ఇప్పుడు మనకు అర్థమవుతుంది. శివుడు ముగ్గురు మూర్తుల ద్వారా ప్రపంచంలో ప్రత్యక్షం అవుతారు. మరి ముగ్గురు మూర్తుల ద్వారా ఒకేసారి ప్రత్యక్షం అవుతారు. అలా కాదు, మొదట బ్రహ్మమూర్తి ద్వారా ప్రత్యక్షం అవుతారు, తర్వాత శంకర్ మూర్తి ద్వారా ప్రత్యక్షం అవుతారు, మరి అంతిమంలో లాస్ట్ లో విష్ణుమూర్తి ద్వారా ప్రత్యక్షం అవుతారు. అలా కాదు, అలా కాదు. ముగ్గురు మూర్తులు ఒకేసారి ప్రత్యక్షం అవుతారు. వారు శరవ్యాతి కాలేరు. తండ్రి మరియు రచన గురించి ప్రపంచంలో ఎవరికీ తెలీదు. మరియు మునులు కూడా నేటి నేటి అంటూ వచ్చారు. మాకు వారి యొక్క ఆది మధ్యం అంతాల గురించి తెలీదు అని అంటూ వచ్చారు. పరమాత్ముని సర్వవ్యాపి అని అనేశారు. ఇది చాలా పెద్ద పొరపాటు అయింది. మీరు అయితే ఇప్పుడు ఈ విషయాన్ని నిరూపించి చెబుతారు. ఏంటి, ఏ విషయాన్ని? ఆ తథాకథిత బ్రాహ్మణులు అయితే కేవలం అంటారు పరమాత్ముడు భగవంతుడు సర్వవ్యాపి కారు అని. నిరూపించి చెప్పరు. దాన్ని మీరు నిరూపిస్తారు. మీరు ఏమని నిరూపిస్తారు? ఎవరు అన్నారు పరమాత్మ సర్వవ్యాపి కారు అని నిరూపిస్తారు అని? అంటే అడుగుతున్నారు సర్వవ్యాపి కారు అని నిరూపిస్తారా? అలా కాదు, అంటే ఏకవ్యాపి అని నిరూపిస్తారు. వారు సర్వవ్యాపి కారు ఏకవ్యాపి అన్న విషయాన్ని మీరు నిరూపిస్తారు. ఈ విషయాన్ని మీరు నిరూపించి చెబుతారు. వారు ఒక్కరు ఎవరు, ఎలాంటి వారు, మరియు వారు ఎలాంటి పాత్రను చేస్తారు అన్న విషయాన్ని మీరు నిరూపించి చెబుతారు. మీరు అన్ని విషయాలను చెబుతారు, అంతా చెబుతారు. మరి చెప్పాను, వారైతే కేవలం చెబుతారు. మీరు అయితే నిరూపించి చెబుతారు. వారు అందరి యొక్క తండ్రి అని మీరు నిరూపించి చెబుతారు. మరి వారు అందరినీ పతితులందరినీ పావనంగా తయారు చేసేవారయ్యారు. పురాతన ప్రపంచం నుంచి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. అక్కడ దుఃఖం యొక్క జాడ అన్నది ఉండనే ఉండదు, దాని యొక్క గుర్తు కూడా ఉండదు. ఎక్కడ ఏ కొత్త ప్రపంచంలోకైతే తీసుకువెళ్తాను అక్కడ దుఃఖం అన్నది గుర్తు కూడా ఉండదు. మరి వారు స్వయం కొత్త ప్రపంచంలోకి వెళ్తారా, లేకపోతే కేవలం మనల్ని తీసుకువెళ్తారా? ఎవరు అన్నారు తీసుకువెళ్తారు అని? మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తారా? మరి వారు స్వయం కొత్త ప్రపంచంలోకి వెళ్తారా? మరి వారు స్వయమే వెళ్ళనట్లయితే మనల్ని ఎలా తీసుకువెళ్తారు? ఎవరో కొంతమంది కొన్ని విధాలుగా చెప్తూ ఉన్నారు. ఆ శివ జ్యోతిర్బిందు ఎవరైతే ఉన్నారో వారు సాక్షిగా అవుతారు. కానీ వారి యొక్క ముఖర రథం ఏదైతే ఉందో, నిశ్చిత రథం ఏదైతే ఉందో, వారు వెళ్తారు. మరియు వారి జత జతలో పిల్లలమైన మనల్ని తీసుకువెళ్తారు. మనం కూడా వారి జత జతలో వెళ్తాము. శాస్త్రాల్లో అయితే అసంబద్ధమైన విషయాలను రాసేశారు. లక్ష్మీనారాయణ గురించి కూడా చూడండి, ఏమేమో చెప్తారు.
లక్ష్మీనారాయణ
అంటారు, ఈ లక్ష్మీనారాయణులకి సంతానం ఉండేవారు కారా, సంతానం కలిగేటటువంటి వారు కారా? సగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు, వయస్లెస్ ఓల్డ్ అని వారిని అంటారు. వారు ఎక్కడైతే ఉంటారో దాన్ని నిర్వికారి ప్రపంచం అని అంటారు. దాన్ని విసియస్ ఓల్డ్ అని అనరు, అనగా వికారి ప్రపంచం అని అనరు. వారికి వికారి సంతానం జన్మనివ్వడానికి, వికారి సంతానం ఉండడానికి దాన్ని విసియస్ ఓల్డ్ అనగా వికారి ప్రపంచం అని అనరు. వారైతే నిర్వికారులయ్యారు. మరి వికారాల ద్వారా జన్మ ఎలా జరుగుతుంది, ఎలా సంతానం జన్మ తీసుకుంటారు? వారైతే శ్రేష్టాచారులు అయ్యారు. వారైతే అక్కడైతే భ్రష్ట ఇంద్రియాల ద్వారా ఆచరణ చేసేటటువంటి వారు ఉండరు. మరి ఇది విసియస్ వరల్డ్ మరియు వైస్లెస్ వరల్డ్ మరియు భ్రష్టాచారి ప్రపంచం మరియు శ్రేష్టాచారి ప్రపంచం మరియు నిర్వికారి ప్రపంచం మరియు వికారి ప్రపంచం. ఈ పేర్లు అయితే ఉన్నాయి కదా. పేర్లు ఉన్నాయి అంటే అలా తప్పకుండా కర్మ కూడా జరిగి ఉంటుంది. మరి మీరు ఎలా అనగలరు అక్కడ వికారులు ఉంటారు అని? సత్యత్రేత యుగాల్లో కూడా వికారులను చూపించారు. వాస్తవంగా ఎంతవరకు అయితే తండ్రిని తెలుసుకోరు అంతవరకు ఎవరు దేవతగా అవ్వలేరు. ఏమని చెప్పారు? మొట్టమొదట తండ్రి యొక్క పూర్తి పరిచయం లభించాలి, దాని తర్వాతనే ఎవరైనా దేవతగా కాగలరు. ఇతర ధర్మాలకు చెందినటువంటి ఆత్మలు ఎవరైతే ద్వాపర యుగం నుంచి వస్తారో వారు పూర్తిగా తండ్రిని గుర్తించారు. మరి వారు స్వర్గంలోకి వచ్చి దేవతలుగా కూడా కారు. వాస్తవంగా పరమాత్మను సర్వవ్యాపి అనడం ఇది చాలా పెద్ద పొరపాటు అయింది. ఇప్పుడు మీరు తండ్రిని గుర్తించారు. మరలా అంటారు, బాబా మరలా మేము మీ వారిగా అయ్యాము అని అంటారు. మరలా మీ వారిగా అయ్యాము అని అంటే ఆదిలో కూడా తండ్రి వారిగా అయ్యారు, మరి ఇప్పుడు మరలా తండ్రి వారిగా అయ్యారు. మీ ద్వారా రాజ్యభాగ్యాన్ని పొందుకోవడం కోసం మేము మరలా వచ్చాము. శాస్త్రాల్లో చూడండి, ఏమేమో బడాయిలు పుకార్లు రాసేశారు. లక్ష్మీనారాయణ గురించి సత్యుగంలో ఉండేవారు అని రాశారు. మరి రాధాకృష్ణులను ద్వాపర యుగంలోకి తీసుకువెళ్లారు. ఒక విషయాన్ని సత్యంగా రాశారు, మరొక విషయాన్ని అసత్యం రాశారు. రాధాకృష్ణులు ఒకవేళ ద్వాపర యుగంలో ఉన్నట్లయితే మరి కలియుగాన్ని స్థాపన చేసి వెళ్తారా? కృష్ణుని అయితే భగవంతుడు అని అంటారు, మరి వారిని ద్వాపర యుగం యొక్క అంతిమంలో చూపించి ఉన్నారు. ఇప్పుడు భగవంతుడు వచ్చారు అనుకోండి, భలే వారు కృష్ణుని రూపంలోనే వచ్చారు అనుకోండి, మరి కలియుగి పాపి యుగాన్ని స్థాపన చేసి వెళ్తారా? శాస్త్రాల్లో అంతా రకరకాలుగా రాసేసి ఉన్నారు, తండ్రి అంటారు సత్యమైన విషయాన్ని నేను వచ్చి చెబుతాను. కృష్ణుడయ్యారు కొత్త ప్రపంచం యొక్క మొట్టమొదటి రాజకుమారుడు. మరలా కృష్ణుని ఆత్మ ఇక్కడకు వస్తారు, ఎక్కడ వస్తారు, ఎక్కడికి వస్తారు? జన్మ తీసుకుంటూ తీసుకుంటూ సంగమయుగంలోకి వస్తారు. మరి కృష్ణుడు ద్వాపర యుగంలో ఎలా రాగలరు? కృష్ణుని యొక్క ఆత్మ ద్వాపర
వచ్చి ఉంటారు.
ఈ విధంగా అందరి యొక్క బుద్ధి రాతి బుద్ధిగా అయిపోయి ఉంది. వారు ఏమీ అర్థం చేసుకోరు, వారైతే కృష్ణుని పైన అన్ని కలంకాలనే వేస్తూ ఉంటారు. అంటాను తల్లి కృష్ణుని తాడుతో కట్టివేశారు అని. ఇదేంటి, ఇదేం విషయం అయింది? ఏ తాడుతో కట్టివేశారు? తల్లి తాడుతో కట్టివేశారు, మరి ఏ తాడుతో కట్టివేశారు? తల్లి కృష్ణుని తాడుతో కట్టారు అంటే ఈ విధంగా అయితే ఇలా అయితే జరగదు. అరే దేనితోటి కట్టారు, దేనితోటి కట్టివేశారు? స్నేహం యొక్క తాడుతోటి కట్టివేశారు, స్నేహం యొక్క బంధనంతోటి కట్టివేశారు. వీటితో వారి యొక్క అపమానం అయింది అన్నట్లు భావిస్తారు. మరి శాస్త్రాల్లో ఇవన్నీ కూడా పొరపాట్లు చేశారు. తండ్రి అంటారు మనుషుల యొక్క బుద్ధి ఇప్పుడు ఎంత కిందకు దిగజారిపోయి ఉంది, నీచు బుద్ధిగా తయారు అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఆత్మమైన మనం అక్కడ ఉండేవారిని అని. ఎక్కడ ఉండేవారిని? శాంతిధామంలో ఉండేవారిని అని. అదే మన ఇల్లు అయింది, దానిని మనం స్వీట్ హోమ్ అని అంటారు. స్వీట్ హోమ్ అనగా స్వీట్ ఎలా అయింది, మధురం ఎలా అయింది, మధురమైన ఇల్లు ఎలా అయింది? సుఖధామాన్ని అయినా కూడా మీతా అని అనవచ్చు, అంటే మధురమైనటువంటి ఇల్లు అని సుఖధామాన్ని అన్నా అన్నా పర్వాలేదు. మరి శాంతిధామాన్ని స్వీట్ హోమ్ మధుర ఇల్లు అని, మధురమైన ఇల్లు అని ఎందుకు అంటారు? ఎప్పుడైతే మనం ఆత్మిక స్థితిలో స్థితిలవుతామో అప్పుడు ఆత్మలో ఉన్నటువంటి, ఎవరో అన్నారు గుణాలను ధారణ చేస్తుంది అని, కాదు కాదు, ఎప్పుడైతే మనం ఆత్మిక స్థితిలో స్థితిలైపోతామో అప్పుడు ఆత్మలో ఉన్నటువంటి కఠినత్వం ఏదైతే ఉందో, ఘాటుతనం ఏదైతే ఉందో అది అంతమైపోతుంది. అది అంతమైపోయి కఠినత అన్నది అంతమైపోయి మధురత అన్నది వస్తుంది. ఏదైతే ఆత్మీయత ఉందో అది మధురతనాన్ని, మధురతను తీసుకువస్తుంది. మరి దైహికత అనగా దేహాభిమానం ఘాటుతనాన్ని తీసుకువస్తుంది, కఠినత్వాన్ని తీసుకువస్తుంది. మనం ఆత్మిక స్థితిలో తండ్రి దగ్గరకు ఎక్కడికైతే వెళ్ళి ఉంటామో అక్కడ స్వతహాగానే మన ఆత్మలో మధురత అన్నది వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళడం కోసం మనం భక్తి మొదలైనవి చేస్తాము అంటారు. మనకు మాకు శాంతి కావాలి అని, అరే ఆత్మకైతే ఆర్గాన్స్ అనగా ఇంద్రియాలు లభించి ఉన్నాయి పాత్రను చేయడం కోసం. మరి శాంతిధామంలోకి వెళ్ళి ఎలా ఉండగలదు? సదాకాలం కొరకు అయితే శాంతి అవ్వదు, శాంతి లభించదు. శాంతి కోసం చూడండి ఎంత హఠయోగము మొదలైనవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలకు తెలుసు శాంతిధామంలో అయితే ఆత్మలే ఉంటారు అని. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తాము, మరలా సుఖధామంలోకి పాత్రను అభినయించడం కోసం, పాత్రను చేయడం కోసం వస్తాము. వారైతే అసంబద్ధమైన విషయాలను మాట్లాడుతూ ఉంటారు. వారంటారు ఎవరైతే మరణిస్తారో వారి కోసం స్వర్గం అని. ప్రపంచం వారు ఏమని అనుకుంటారు? ఎవరైతే మరణించారో వారు స్వర్గవాసీలు అయ్యారు, స్వర్గానికి వెళ్ళారు అని అనుకుంటారు. ఎక్కడ నివాసులు అయ్యారు? స్వర్గవాసులు అయ్యారు అని అనుకుంటారు. అంటారు స్వర్గవాసులు అయ్యారు అని. అరే సత్యత్రేత యుగంలో స్వర్గం ఉండేది, ఇక్కడ ఈ కలియుగీ ప్రపంచంలో స్వర్గం ఎక్కడి నుంచి వచ్చింది? చనిపోయిన వారు అందరూ కూడా స్వర్గవాసులు అవడానికి. మరి అలా ఎందుకు అంటారు? ఎవరు అన్నారు ఇక్కడ నరకవాసంలో ఉండేవారు నరకవాసీలు అయ్యారు అంటున్నారు బహుగా? ఆ నరకవాసీలు అయ్యారు, నరకవాసంలోనే ఉండేవారు. మరి ఎవరైతే నరకంలో మరణిస్తారో వారు నరకంలోనే జన్మ తీసుకుంటారు కదా. నరకంలో మరణించినట్లయితే నరకపు ప్రపంచంలోనే జన్మ తీసుకుంటారు. స్వర్గంలో మరణించినట్లయితే స్వర్గంలోనే జన్మ తీసుకుంటారు, అక్కడే జన్మ లభిస్తుంది. ఇక్కడ ఈ ప్రపంచంలో అయితే స్వర్గం అనేది లేనే లేదు, మరి స్వర్గంలో ఎలా జన్మ తీసుకుంటారు? మరి స్వర్గవాసీలు అయ్యారు అని ఎందుకని అంటారు? ఎవరు మరణించినా కూడా అంటారు స్వర్గవాసీలు అయ్యారు అని. అది ఇక్కడ యొక్క విషయమైంది, ఇక్కడ విషయమైంది. ఇక్కడ సంగమయుగములో ఎవరైతే దేహాభిమానంతో మరణిస్తారో వారు స్వర్గవాసీలుగా అవుతారు, స్వర్గం యొక్క అనుభవాన్ని చేసుకుంటారు, సుఖ ధామం యొక్క సుఖ ప్రపంచం యొక్క అనుభవాన్ని చేసుకుంటారు. ఒకవేళ దేహంతో మరణించినట్లయితే, దేహం మరియు దేహ సంబంధికులతో నష్టమోహిగా అవనట్లయితే, సుఖధామం మరియు శాంతిధామం యొక్క అనుభవాన్ని చేసుకోలేరు. మరణించకుండా స్వర్గం లభించదు. అదేంది హద్దులో మరణించడం, మరి ఇదేంది దేహత్తులో మరణించడం. మరణించాలని ఎవరు అనుకుంటారు? ఎవరైనా మరణించాలి అని అనుకుంటారా? ఎవరు కోరుకోరు మరణించాలని? తండ్రి ఇక్కడ మీకు జీవిస్తూ మరణించడాన్ని నేర్పిస్తారు. అంటే జీవిస్తూ ఉండాలి, జీవనం కూడా ఉండాలి. జీవిస్తూ ఎలా అంటే పూర్తిగా మరణించినట్లు ఉండాలి. ఏ విధంగా? చెవులు ఉన్నా కూడా లేనట్లు ఉండడం. ఏ విధంగా? ఎవరు ఎంత నింద చేసినప్పటికీ కూడా ఒక చెవితోటి వినాలి, మరో చెవితోటి వదిలేయాలి. ఏ విధంగా? ఎవరైనా దుర్వచనాలు మాట్లాడతారు, ఒక చెవితోటి వినాలి, ఇంకో చెవితోటి వదిలేసేయాలి. ఎలాగంటే మనకి చెవులు లేనే లేవు అన్నట్లు ఉండాలి. కళ్ళతోటి నేత్రాలతోటి చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి. అదే విధంగా మిగతా అన్ని ఇంద్రియాలు కూడా అయింది. తండ్రి అంటారు మనుషులు ఏదైతే చేస్తారో అదంతా ఇక్కడ కోసమే చేస్తారు. తండ్రి అయితే స్వర్గాన్ని రచిస్తారు, దాన్ని వైకుంఠం అని అంటారు. వారికైతే ఈ విషయం కూడా తెలియదు. మీరు చెప్పవచ్చు భగవాను వాచ అని. దానాలు పుణ్యాలు ఇవన్నీ చేయడం భక్తి మార్గం అయింది. ఏంటి? ఏవైతే దాన పుణ్యాలు చేస్తారో వాటిని అన్నింటిని కూడా ఎవరికి ఇస్తారు? పేదవారికి బీదవారికి ఇస్తారు. ఏ పేదవారికైతే ఇస్తారో వారు పాపం చేస్తారా లేకపోతే పుణ్యం చేస్తారా?
ఈనాడు ఎవరైతే యాచకులు ఉన్నారో, భిక్షగాళ్ళు ఉన్నారో, ప్రపంచం వారికి ఇస్తూ ఉంటుంది. వారు ఒకవైపు తీసుకుంటూ ఉంటారు, మరోవైపు మద్యపానం దుకాణంలోకి వెళ్లి మద్యపానం చేస్తారు.
మరి పాపమైందా పుణ్యమైందా? ఇంకా పాపం పెరుగుతూ పోతుంది. అసలైనా దానం ఏమైంది? అసలైన దానమైంది జ్ఞానం యొక్క దానం. ఏదైతే తండ్రి వచ్చి ఇస్తారు. ఒకవేళ ధనాన్ని దానం చేయాలి అనుకుంటే ఏదైతే కొత్త ప్రపంచం యొక్క స్థాపన కోసం ధనాన్ని వినియోగిస్తారో ఆ ధనమే సఫలమవుతుంది. మరి భక్తి మార్గం యొక్క శాస్త్రాల్లో ఏమీ సారం లేదు. ఏంటి రాత్రి సత్యత్రేతాయుగాలు అయ్యాయి, బ్రహ్మ యొక్క పగలు. మరి ద్వాపర కలియుగాలు బ్రహ్మ యొక్క రాత్రి అయింది. మరి సత్యత్రేతాయుగాల్లో బ్రహ్మ ఉంటారా? సత్యత్రేతాయుగాల్లో అయితే బ్రహ్మ ఉండరు. మరి బ్రహ్మ పగలు ఎలా అయింది? మరి ద్వాపర కలియుగాల్లో కూడా బ్రహ్మ ఉండరు. మరి ద్వాపర కలియుగాల్లో బ్రహ్మ రాత్రి ఎలా అయింది? ఇది షూటింగ్ పీరియడ్ యొక్క విషయమైంది. ఈ సమయం భగవంతుడు తండ్రి వచ్చి నాలుగు యుగాల యొక్క షూటింగ్ ని చేయిస్తారు, రిహర్సల్ ని చేయిస్తారు. ఏ విధంగా నాటకంలో రిహర్సల్ చేయిస్తారు, ఇక్కడ కూడా తండ్రి వచ్చి నాలుగు యుగాల యొక్క రిహర్సల్ చేయిస్తారు. ఇక్కడ బ్రహ్మ కూడా ఉన్నారు. ఇక్కడ బ్రహ్మ పగలు కూడా ఉంది, మరియు బ్రహ్మ రాత్రి కూడా ఉంది. మరి బ్రహ్మ యొక్క పగలు అయినట్లయితే బ్రాహ్మణుల యొక్క మీ కొరకు కూడా పగలు అయింది. బ్రహ్మ ఒకవేళ అంధకారంలో ఉన్నట్లయితే బ్రాహ్మణులైన పిల్లలైన మీరు కూడా ఘోర అంధకారంలో ఉంటారు. బ్రహ్మ ఘోర వెలుగులో ఉన్నట్లయితే, ప్రకాశంలో ఉన్నట్లయితే మీరు కూడా ఘోరమైన ప్రకాశంలోకి వెళ్ళిపోతారు. వెలుగు తర్వాత రాత్రి మొదలవుతుంది. మీరు మొట్టమొదట సత్యయుగంలోకి వెళ్తారు. ఏమని చెప్పారు? ఏంటి? ఆ ఇతర ధర్మాలకు చెందినటువంటి నారాయణులు ఎవరైతే ఉన్నారో వారు తర్వాత సత్యయుగంలోకి వెళ్తారు. కానీ మీరు మొట్టమొదట స్వర్గంలోకి వెళ్తారు. తర్వాత మీరు ఇక్కడ వామ మార్గంలోకి వచ్చేస్తారు. మొట్టమొదట మీరు స్వర్గంలోకి కూడా వెళ్తారు, మరి మొట్టమొదట మీరు వామ మార్గంలోకి కూడా వస్తారు. మొదట బ్రాహ్మణులుగా, ఆ తర్వాత శూద్రులుగా కూడా మీరే అవుతారు. నియమం ఏమైంది? మొదట బ్రాహ్మణులుగా ఎవరైతే అవుతారో వారే మొదట దేవతలుగా అవుతారు. మొదట దేవతగా ఎవరైతే అవుతారో వారే మొదట క్షత్రియుగా అవుతారు. మొదట క్షత్రియులుగా ఎవరైతే అవుతారో వారే మొదట వైశ్యులుగా అవుతారు. వారే మొదట శూద్రులుగా అవుతారు. మరి వారే మొదట బ్రాహ్మణులుగా అవుతారు. మరలా మరి ఈ విధంగా మీరు అవుతారు. వాస్తవంగా అయితే అయింది శివ భగవాను వాచాన్. మరి వారైతే అంటారు శివ భగవాను వాచాని అనకుండా కృష్ణ భగవాను వాచాని అంటారు. ఎవరు? ఆ తథాకథిత బ్రాహ్మణులు అంటారు, ప్రపంచం వారు కూడా అంటారు కృష్ణ భగవాను వాచాని. మీ యొక్క బుద్ధిలో అయితే కూర్చుంది. ఏమని? ఏదైతే సత్యమైన ఉపవాస చేసేటటువంటి వారు, చెప్పేటటువంటి వారు వారైతే స్వయం శివ పరమాత్మ అయ్యారు. అది కూడా శివ పరమాత్మ బిందువు కాదు, వారు బిందువుగా అయ్యి చెప్పరు. యజ్ఞం యొక్క ఆదిలో కూడా వారు బిందువుగా అయ్యి చెప్పలేదు. ఏ విధంగా అయితే పుస్తకాల్లో రాశారు నిరాకార స్వరూపం శివోహం శివోహం అని, అలా రాసేశారు కదా. మరి ఈ విషయాలన్నీ కూడా అసత్యమైనవి. ఇవన్నీ కూడా మనుషుల ద్వారా రాయబడినటువంటి విషయాలు అయ్యాయి. తండ్రి అంటారు నేనైతే ముఖర్ రథం అనగా నిశ్చిత రథంలో వస్తాను. వాస్తవంగా శివ భగవాను వాచ అయింది. వారే అంటారు కృష్ణ భగవాను వాచ అని. మరి నేను అంటాను శివ భగవాను వాచ అని. ఓం శాంతి.